பிரிவேணாமன் ஆத்ம பந்தவான். ரமண மகர்ஷி கார யொக்க லைஃப் மேக் அந்தரிக்கி பவிஷ்யத் தெரியன வாரு எவரும் உண்டிருக்கிறார். నిన్ననే అరుణాచలం సమీపంలో ఉన్న పోలూరు గ్రామం వారు వచ్చారు. ఆ ఊరు పోలూరు. వారి పాలకులు ఏదో బిజినెస్ పని మీద వచ్చారు. తమిళనైనా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఎక్కడ జిన్నూరు, ఎక్కడ అరుణాచలం, ఇక్కడ ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుడికి ఇంత భక్తులు, ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు, ఎక్కడ జిన్నూరు, ఎక్కడ అరుణాచలం ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, భగవంతుడికి దూరము దగ్గర లేదు, భగవంతుడికి దూరం లేదు, టైం లేదు, స్పేస్ లేదు. అంటే టైంకి స్పేస్కి కాలానికి దూరానికి అతీతుడు భగవంతుడు. భగవంతుడికి కాల దూరాలు లేవు. మన మైండ్కి సంబంధించిన టైం అండ్ డిస్టెన్స్, కాలము దూరము మనస్సుకు సంబంధించిన. అంటే కానీ నిజమైన ఆత్మకి, చైతన్యానికి కాలము దూరము లేదు. అంటే మన దృష్టిలో దూరము, భగవంతుడి దృష్టిలో దూరము లేదు. మన హృదయంలో స్పందన ఉండాలి, కానీ ఎక్కడున్నా దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. భగవంతుడు లేని చోటంటూ లేదు, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే వాడు భగవంతుడు కాడు. ఈ క్రియేషన్ లేకముందు మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం లేనప్పుడు ఏ పదార్థం అయితే ఉందో, ఏ ఎనర్జీ అయితే ఉందో, ఏ సత్యమైతే ఉందో అదే భగవంతుడు. భగవంతుడు సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి లేనప్పుడు ఉంటాడు, సృష్టి లైన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోవటం కానీ, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవటం కానీ భగవంతుడికి ఉండదు. అన్ని కాలాల్లోనే ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు, జ్ఞానపూర్ణుడై ఉన్నాడు, శాంతిపూర్ణుడై ఉన్నాడు, మహాగురువై ఉన్నాడు. వాడు భగవంతుడు. ఆ భగవంతుడినే మనం ఆరాధించుకుంటాం. మన ఇంటిలో, పూజ గదిలో, దేవాలయంలో, పుణ్యక్షేత్రాల్లో ఆరాధించుకుంటాం. ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటాం, ఆ నామాన్ని స్మరించుకుంటాం. భగవంతుడికి చేతులతోటి పూజలు చేస్తాం, నుడితోటి స్తోత్రం చేస్తాం, మనస్సుతోటి ఆయన రూపాన్ని ధ్యానం చేసుకుంటాం. అయితే భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండి, సృష్టికి ఏ వస్తువు అయితే, ఎవరైతే ఆధారంగా ఉన్నారో, అట్టి భగవంతుడి యందు మనం భక్తి కలిగి, ప్రేమ కలిగి ఇలా ఆరాధించగా ఆరాధించగా ఆయనే, ఆ దేవుడే సాకార రూపం ధరించి, ఒక ఆకారం ధరించి మనకు గురువుగా వస్తాడు. మనం చేసిన పూజలకి, మనం చేసిన వ్రతాలకి, మనం చేసిన జపాలకి, మనం చేస్తున్న ధ్యానాలకి ఆయన స్పందించి, ఆకారము లేని దేవుడు ఒక ఆకారం ధరించి గురు రూపంలో మనకు వస్తాడు. గురు రూపంలో వచ్చి మనకి జ్ఞానాన్ని బోధిస్తాడు. ఎక్కడో ఉన్నాడనుకుంటున్నావు నువ్వు దేవుడు, నీ హృదయంలో నేను ఉన్నాను అని మనకి ఆయన బోధిస్తాడు. ఈశ్వరుడన్నా, ఆత్మ అన్నా, గురువు అన్నా ఒకటే. ఒకే వస్తువుకి పర్యాయ పదాలు. ఆ దేవుడే మనకి గురు రూపంలో వచ్చి మనకి జ్ఞానాన్ని బోధిస్తాడు. మీరు నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, నేను మీ హృదయంలోనూ ఉన్నానని చెప్తాడు. ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. నేనే జీవుణ్ణి, నేనే దేవుణ్ణి. జీవుడంటే ఎవరు, దేవుడంటే ఎవరు? నేనే జీవుణ్ణి, నేనే దేవుణ్ణి. అంటే నేను ఎవరినో నేను తెలియకపోతే జీవుణ్ణి, నేను ఎవరినో నాకు తెలిస్తే నేను దేవుణ్ణి. అయితే జీవుడు ఎక్కడ ఉంటాడు? మనస్సులో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. అజ్ఞానం ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం నేను జీవుడిగా ఉంటాను. నాకు అజ్ఞానం నశించిన వెంటనే నేనే దేవుణ్ణి అవుతాను. జీవుణ్ణి నేనే, దేవుణ్ణి కూడా నేనే. రమణ మహర్షి అవతార పురుషుడు, జ్ఞాన గురువు, మహాగురువు. పరమేశ్వరుడే కాళ్ళు చేతులు తొడుక్కుని రమణ రూపంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనకు ఆత్మవిద్యని బోధించటానికి వచ్చాడు. మన హృదయంలో ఉన్న భగవంతుడు ఏ కారణం వల్ల తెలియటం లేదో మనకి, ఆ కారణాన్నే అజ్ఞానము అంటారు. ఆత్మజ్ఞానాన్ని బోధించి అజ్ఞానాన్ని నశింపజేయటం కోసమే ఈశ్వరుడు గురురూపాన్ని ధరించి వస్తాడు. దేవుడంటే ఎవరో కాదు, మన ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు, మన అంతరాత్మగా ఉన్నాడు, వాడే దేవుడు. దేహము లోపల జీవుడు ఉన్నాడు, ఆ జీవుణ్ణే మనం మనస్సును అంటాము. జీవుడు కూర్చునేది మనస్సులో, దేవుడు కూర్చునేది హృదయంలో. అందుచేత మనం అందరం కూడా భక్తి మార్గాన్ని కానీ, జ్ఞాన మార్గాన్ని కానీ, కర్మ మార్గాన్ని కానీ, ధ్యాన మార్గాన్ని కానీ, లేకపోతే అన్ని మార్గాల్ని కలగాపులకం చేసేసుకుని ఏదో రకంగా ఈ మనస్సులో ఉన్న జీవుణ్ణి తీసుకెళ్ళి హృదయంలో కనుక ప్రవేశపెడితే, ప్రాణాయామం వల్ల కానీ లేకపోతే విచారణ వల్ల కానీ, ఏదో ఒక మార్గాన్ని, మీకు నచ్చిన మార్గం, మీకు నచ్చిన మార్గం, మీకు తేలిగ్గా ఉన్న మార్గం, మీకు సులభంగా ఉన్న మార్గాన్ని అనుసరించి, మీకు బాగా మోస్ట్ ఈజీగా ఉన్న పాత్రని గ్రహించి, మీకు ఏ మార్గం తేలిగ్గా ఉందో, ఏ మార్గం సులభంగా ఉందో ఆ మార్గాన్ని మీరు అనుసరించి అనుకరించి ఈ మనస్సులో ఉన్న జీవుణ్ణి తీసుకెళ్ళి హృదయంలో తీసుకువెళ్ళగలిగితే, హృదయాభిముఖంగా ఈ జీవుణ్ణి నడపగలిగితే, జీవుణ్ణి కనుక మీరు తీసుకెళ్ళి హృదయంలో కనుక నిలబెట్టగలిగితే, ఉంచగలిగితే, ముంచగలిగితే ఈ జీవుడే దేవుడైపోతాడు. ఈశ్వరుడు మీ హృదయంలో ఉండి మీ దేహం యొక్క ప్రారంభమును అనుసరించి అందరినీ ఆడిస్తున్నాడు. సరే, ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు, ఈ జీవుణ్ణి కనుక మన హృదయంలోకి తీసుకెళ్ళగలిగితే జీవుడు నశిస్తాడు. ఈ జీవుడు నశించిన వెంటనే ఈశ్వరుడు తన స్వరూపాన్ని మనకి ఇచ్చేస్తాడు. అప్పుడు మనం అందరం మోక్ష సుఖాన్ని పొందుతాం, నిత్య సుఖాన్ని పొందుతాం, శాశ్వత సుఖాన్ని పొందుతాం. దేహం ఉన్నా ఊడిపోయినా ఒక ముగింపు లేనటువంటి సుఖాన్ని, ముగింపు లేనటువంటి ఆనందాన్ని, ముగింపు లేనటువంటి శాంతిని మనం పొందుతాం. ఇక్కడ మీరు ఒక చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కామక్రోధాలు, రాగద్వేషాలు, ఇవే మన రాబోయే జన్మల కారణాలు. మన బంధువులు, మన స్నేహితులు కాదు, మనకు రాబోయే జన్మల కారణాలు మనలోనే ఉన్నాయి, మన మనస్సులోనే ఉన్నాయి, మన దేహంలో కాదు, మన మనస్సులోనే ఉన్నాయి. ఇవి చాలా భయంకరమైనవి, చాలా క్రూరంగా ఉంటాయి. మన మనస్సులో ఉన్న అశాంతి సమాజంలో అశాంతికి కారణం. అంటే మన మనస్సులో ఉన్న అశాంతి, మన మనస్సులో ఉన్న అలజడి సమాజంలో అశాంతిగా, సమాజంలో అలజడిగా మారుతున్నాయి. అంచేత మన మనస్సులో అశాంతి లేకపోతే సమాజంలో మీకు అశాంతి కనపడదు. మన మనస్సులోని అలజడి, మన మనస్సులోని క్రూరత్వం, మన మనస్సులోని ఆందోళన సమాజంలో ఆందోళనగా, అశాంతిగా సమాజానికి, సమాజంలోకి అవి దిగుతున్నాయి, ఇంపోర్ట్ అవుతున్నాయి. అది అంచేత నీకు గ్రహించవలసింది, మన రుగ్మతలే, మన మనస్సులో ఉన్న రుగ్మతలే సమాజంలో రుగ్మతలుగా వస్తున్నాయి. అయితే ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, ఈ జ్ఞానం, భగవంతుడు చెప్పే జ్ఞానం ఎలా వస్తుందంటే, శరీరానికి రక్తం కావాలి, శరీరానికి శక్తి ఉండాలంటే. అయితే నువ్వు జ్ఞానం సంపాదించాలనుకుంటే నీ మనస్సులో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది, రక్తం ఉంటే శక్తి కలుగుతుంది. రక్తం లేని వాడికి శక్తి లేదు, శ్రద్ధ లేని వాడికి జ్ఞానం కలగదు. అయితే శ్రద్ధ అనేది రెండు అక్షరాలు. ఆ శ్రద్ధ అనే రెండు అక్షరాల్లో మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం అన్ని ఇమిడి ఉన్నాయి. ఎవరికైతే మంచి అలవాట్లు ఉన్నాయో, ఎవరికైతే మంచి గుణాలు ఉన్నాయో, ఈ గుణాలు వెళ్ళి ఏం చేస్తాయంటే ఆ జీవుణ్ణి దేవుడు ఉన్న చోటకి తోలికెళతాయి. అంతేచేత గుణం కూడా సంపత్తుడు సమానం. మనకున్న గుణాలు మనకు సంపదతోటి సమానం. అయితే గుణం అనేది పారమార్థిక సత్యము కాదు, గుణమే ఫైనల్ కాదు, అదే అల్టిమేట్ ట్రూత్ కాదు. అయితే ఆ అల్టిమేట్ ట్రూత్ను తెలుసుకోవడానికి గుణం సహకరిస్తున్నాయి అంత మటుకే. అంతేకాదు మాకు మంచి వాళ్ళం మేము, మాకు మంచి గుణాలు ఉన్నాయని అక్కడతో ఆగిపోకుండా మీరు అది ఉరికే మీకు గమ్యానికి వెళ్ళటానికి ఆ డెస్టినేషన్ చేరుకోవడానికి మంచి గుణాలు సహకరిస్తాయి. అంతవరకే మంచితనం అవసరమే, కానీ ఆ డెస్టినేషన్ వెళ్ళటానికి మంచితనం సహకరిస్తున్నా కానీ మంచితనమే డెస్టినేషన్ కాదు అది. అందుచేత ఇప్పుడు ఈ రోజుల్లో ఆధ్యాత్మిక చింతన, ఆత్మచింతన, మనం అందరము బ్రహ్మమును తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలని అనుకుంటున్నాం. చిన్న కష్టం వస్తే తట్టుకోలేం, ఎవరైనా పొగిడితే మనల్ని ఎవరు పట్టుకోలేరు, ఎవరైనా చిన్న విమర్శిస్తే ఇలా కుంగిపోతాం, ఎవరైనా పొగిడితే పొంగిపోతాం. ఏమిటి ఈ ఆటిపోట్లకి? ఎవరైనా చిన్నగా మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీ మనసులో తట్టుకోలేకపోతున్నారు, ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి అల్ప మనస్సులకి స్వల్ప మనస్సులకి ఇటువంటి బలహీనులకి ఆత్మజ్ఞానం కలగదు. ఎర్రచేయం కుడితేనే తట్టుకోలేని మనకి ఆత్మవైభవం మనకు కలగదు. దేవుడికి రెండు పేర్లున్నాయి, ఒకటి సృష్టికర్త, రెండు కర్మ ఫలదాత. నువ్వు చేసిన కర్మకి ఫలాన్నిచ్చేవాడు ఒకడున్నాడు, వాణ్ణే మనం ఈశ్వరుడు అని భగవంతుడు అని అంటున్నాం. ఒకటి సృష్టిని సృష్టించాడు సృష్టికర్త, రెండు కర్మ ఫలదాత, ఈ రెండు పనులు ఆయన చేస్తూ ఉంటాడు. అందుకే రమణ మహర్షి గారు తల్లిగారికి మొట్టమొదటిసారి చేసిన ఉపదేశంలో ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. మనమందరం తెగిపోయిన గాలిపటంలాగా లేము, తెగిపోయిన గాలిపటం ఎటు గాలిస్తే అటు వెళ్ళిపోతుంది, మనం అలాగ లేము. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నము చేసినా జరుగునే జరగదు అని మనం ఒక అనుమానిస్తామేమని మనం అందరం డౌటింగ్ తామస్సులో ఉన్న ఉద్దేశం మీద రమణాచార్యుడు ఏమన్నా అంటే ఇది నిశ్చయము అన్నాడు. ఇంకా ఇది సందేహం చక్కర్లేదు, మీరు డౌట్ చేయకండి, మీరు డౌట్ ఫ్రీగా ఉండండి, ఇది నిశ్చయము. ఆయన చెప్పిన మాటలు చెప్పి ముగింపులో ఇది నిశ్చయము అని ఆయన చెప్పాడు. అందుచేత ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మనకి భగవంతుడు ఉన్నాడా లేడా అని కాదు ఇక్కడ ప్రధానం. భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి భగవంతుడి గురించి తెలియదు, లేడని చెప్పేవాడికి వాడికి తెలియదు. లేడని చెప్పేవాడికి దేవుడి గురించి తెలియదు, ఉన్నాడని చెప్పేవాడికి దేవుడి గురించి తెలియదు. అంటే భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నాడో, ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతుని ఎవడైతే తన అనుభవంలోకి తెచ్చుకున్నాడో వాడికి మాత్రమే భగవంతుడి గురించి తెలుస్తుంది కానీ, చైతన్యం గురించి తెలుస్తుంది కానీ, ఎవడికైతే ఆత్మానుభవం పొందాడో వాడికి ఆత్మ గురించి తెలుస్తుంది కానీ. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి, మా ఎక్స్పీరియన్స్ ఎలాగుందంటే మీ ఎక్స్పీరియన్స్లని మనస్సుకు సంబంధించినవి, మనస్సుకి పరిమితమైనవి. ఒకటే ఉన్నది అనుభవం, మిగతా అనుభవాలన్నీ స్వప్నంతో సమానం. ఈ దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఈ మనస్సు ఎంత నిజమో, మిగతా అనుభవాలన్నీ అటువంటివి. ఉన్న అనుభవం ఒకటే, అది ఏదైతే నిజమో, ఏదైతే సత్యమో, దేనికైతే చావు లేదో, దేనికైతే పుట్టుక లేదో, ఆ వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువుని ఎవడైతే అనుభవంలోకి తెచ్చుకున్నాడో అదే నిజమైన అనుభవం, అదే నిత్యమైన అనుభవం, అదే ఆత్మానుభవం. మిగతా అనుభవాలన్నీ మీ కేవలం మీ మనస్సుకి పరిమితమైనవి. గురువు అంటే ఆప్తుడు, ఆప్తుడంటే మన క్షేమాన్ని కోరేవాడు, మన హితవు కోరేవాడు, మనకి జ్ఞానం కలగాలని మన కోసం తపించేవాడు, మన కోసం జీవించేవాడు, వాడు గురువు. అంటే ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడే గురు రూపం ధరించి వస్తాడు. ఆ గురువు హృదయంలో ఉన్న వస్తువుల గురించి బోధించి ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యత చెప్పి ప్రాముఖ్యత చెప్పటమే కాకుండా వస్తువు సమీపంలోకి మనల్ని తీసుకెళ్ళి, ఆ వస్తువు సమీపంలోకి తీసుకెళ్ళటమే కాకుండా వస్తువుని మన చేత పొందింపజేసి దానికి సంబంధించినటువంటి మన మోక్ష సుఖాన్ని మనకు అందేటట్టు చేసేవాడే గురువు. శారీరక ఆరోగ్యం కోసం మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాము, మానసిక ఆరోగ్యానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంచదంటే శరీరాన్ని మనస్సు నడుపుతుంది, కానీ మనస్సుని శరీరం నడపదు. ఇది మన అనుభవంలో మనకు తెలుస్తూనే ఉంది. దేని చేత ఇంద్రియాలు నడపబడుతున్నాయో, దేని చేత శరీరం నడపబడుతుందో, కళ్ళతోటి ఏది చూస్తుందో, చెవులతోటి ఏది వింటుందో, ఈ ఇంద్రియాలను గోళాల కింద ఉపయోగించుకుని లోపలుండి ఏ జీవుడైతే ఏ మనస్సు అయితే చూస్తుందో ఆ మనస్సును బాగు చేసుకోవాలనే ప్రయత్నం మనం చేయటం లేదు. దేవుడు మాట అటు ఉంచండి, దేవుడు ఉన్నాడో లేదో అటు ఉంచండి, దేవుణ్ణి నమ్మమని మిమ్మల్ని బతిమాలవలసిన పని నాకు కూడా లేదు. మీరందరూ జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పవలసిన పని నాకు లేదు. ఎవరికైతే మంచినీళ్ళు కావాలంటాడో వాడికి మేము మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కావాలనుకున్న వాడికి మంచినీళ్ళు విలువ తెలుస్తుంది. అయితే ఎవడైతే జిజ్ఞాసువో, ఎవడైతే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుందో, వాడికి మటుకి జ్ఞానం గురించి చెబితేనే వాడు శ్రద్ధగా వింటాడు, ఆ జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. జ్ఞాన సముపార్జన పట్ల కాంక్ష లేని వాడికి జ్ఞానం చెప్పటమే చెప్పినా ప్రయోజనం లేదు, అసలు దాహమే లేని వాడికి మంచినీళ్ళు ఇచ్చినా ప్రయోజనం లేదు. అంటే మీకు ఆత్మజ్ఞానం పట్ల కనుక కాంక్ష లేకపోతే, శాంతిని పొందాలనే కాంక్ష మీకు లేకపోతే చెప్పవలసిన అవసరం నాకు లేదు, చెప్పిన దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మసిద్ధికి గురువు అవసరమాను. అంటే ఆత్మజ్ఞానం సంపాదించడానికి నాకు గురువు అవసరమా అని అడుగుతున్నారు, ఒక భక్తులు అడుగుతున్నారు. బోధ శ్రవణము జనాదుల కన్నా ఎక్కువగా గురువు అనుగ్రహమే దాన్ని ఫలింపజేస్తుంది. గురువు పట్ల ప్రేమ ఉండాలి, గురువు పట్ల భక్తి ఉండాలి, గురువు పట్ల ప్రేమ కూడా నిష్కామ ప్రేమ ఉండాలి, నిష్కామ భక్తి ఉండాలి. అంటే గురువు మీద మనకు ప్రేమ ఉండాలి, కారణం కనిపించకూడదు, అకారణ భక్తి ఉండాలి గురువు పట్ల. అంటే గురువు మీదే భక్తి లేని వాడికి దేవుడి మీద భక్తి ఉండదు. కనిపిస్తున్న గురువు మీదే మనకు ప్రేమ లేనప్పుడు, కనిపిస్తున్నటువంటి గురువు మీదే మనకు భక్తి లేనప్పుడు, కనిపిస్తున్న గురువు మీద మనకు విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద నాకు భక్తి ఉంది, శ్రద్ధ ఉందంటే నమ్మటానికి వీలులేని విషయం అది. మనం పాడైపోవటానికి మనస్సే కారణం, బాగుపడటానికి మనస్సే కారణం, మనం నరకంలోకి వెళ్ళటానికి మనస్సే కారణం, స్వర్గంలోకి వెళ్ళటానికి మనస్సే కారణం, మనం బంధంలో పడుంటానికి మనస్సే కారణం. అంటే అది కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, నీ మనస్సును నువ్వు శత్రువుగా చేసుకోవద్దు, నీ మనస్సును నువ్వు మిత్రుడిగా చేసుకో. నీ మనస్సును నువ్వు మిత్రుడిగా చేసుకుంటే నీకు అది సహకరిస్తుంది. మోక్ష సుఖాన్ని పొందటం కోసం, మోక్షస్థితిని పొందటం కోసం, శాశ్వత సుఖాన్ని పొందటం కోసం అది నీకు సహకరిస్తుంది. నీ మనస్సును ఎప్పుడైతే నువ్వు స్వాధీనం చేసుకున్నావో, నువ్వు స్వాధీనం చేసుకున్న మనస్సు నీకు మిత్రుడిగా పనిచేస్తుంది. నువ్వు మనస్సును స్వాధీనం చేసుకోకపోతే ఆ మనస్సే నీకు శత్రువుగా పనిచేస్తుంది. అంటే నీ మనస్సు కనుక నీకు మిత్రుడైతే అది నీకు మంచి చేసిస్తుంది, నీకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించేస్తుంది, మోక్షాన్ని సంపాదించేస్తుంది, నిత్య సుఖాన్ని సంపాదించి పెడుతుంది. అంటే మనం మోక్షం సంపాదించాలన్న ముందు మనస్సును బాగు చేసుకోవాలి. అంటే ఆ మనస్సును బాగు చేసుకోవాలంటే సత్పురుషుల యొక్క సహవాసం చెయ్యాలి. ఎప్పుడైతే నీకు ఆత్మానుభవం కలిగిందో, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎప్పుడైతే నీకు చైతన్య స్థాయి పెరిగిందో, అప్పుడు మనస్సు నశిస్తుంది. ఈ శరీరం ఏ విధంగా అయితే ఒక రోజున మరణిస్తుందో, అదేవిధంగా మనస్సులో ఉన్న గుణాలు కూడా నశిస్తాయి. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు మనస్సు నశిస్తుంది, ఎప్పుడైతే నీకు మనస్సు నశించిందో అప్పుడు మోక్షం కలుగుతుంది. ప్రహ్లాదుడు చెప్పాడు భాగవతముడు, చావులేని చదువు చదవలన తండ్రి అని. చదువులేని చదువు చదవలని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పాడు. మనం చదివే చదువులను కూడా మన ఇంద్రియాల ద్వారా మన బుద్ధి గ్రహించే విషయ జ్ఞానం అంతా కూడా మన పొట్టకే పరిమితం. అది మనకు పొట్ట వెళ్ళిపోతుంది. ఏదైనా బాగా చదువుకుంటే కాస్త ఊరేగిస్తారు, దండలేస్తారు, అది అంతా బాగా. ఈ దండలు, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఇవన్నీ కూడా ఈ దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఈ గౌరవాలు అగౌరవాలు అంతే నిజం. అంచేత అసలు ఇది ఒకే వ్యవహారిక జ్ఞానం, ఇది ఒక లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం, వ్యవహార జ్ఞానం దేహయాత్రకు మట్టికి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానాలన్నీ, లోక జ్ఞానం, నీ దేహం ఎంత నిజమో అది కూడా అంతే నిజం. అంచేత నిజ అయితే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఇంద్రియాల ద్వారా నువ్వు ఎక్కడ చేయటం వల్ల ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందంటే బుద్ధి ఇంద్రియులుగా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదిస్తాం, వ్యవహారిక జ్ఞానాన్ని. కానీ బుద్ధి నీ లోపల నుంచి నేను బుద్ధి నీకు నేనుగా వ్యక్తం అవుతాను, శరీరము నీకు నేనుగా వ్యక్తం అవటం లేదు. ఈ శరీరం ఉందని నా బుద్ధి చెబుతుంది, కానీ నేను ఉన్నానని శరీరం చెప్పటం లేదు. అంటే ఈ బుద్ధి లోపల నుంచే నీకు ఉదయిస్తుంది. ఈ నేననే తలంపు ఒకటి ఉంది, అని ఆ నేననే తలంపే బుద్ధి. అంటే బుద్ధి అనేది నీకు లోపల నుంచే ఉదయిస్తుంది. అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నీకు తెలియటం లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నేను అనే తలంపు ఎక్కడైతే లేదో అక్కడ దేవుడు ఉన్నాడు. జ్ఞానం కలగాలంటే మీరు అనుకున్నంత కష్టం కాదు. జ్ఞానం కలగాలంటే ప్రతి శరీరానికి ఒక రూపం ఉంటుంది, ప్రతి శరీరానికి ఒక పేరు ఉంటుంది. ఆ రూపంతో ఆ పేరుతో ఎవడైతే తాదాత్మాన్ని విడిచిపెడుతున్నాడు వాడు దేవుడు అవుతాడు. మనకు శరీరం వచ్చిందంటే ఒక రూపం వస్తుంది, ఒక శరీరం వచ్చిన తర్వాత మనకు పేరు పెడతారు. ఆ పేరులోంచి ఆ రూపంలోంచి నేను ఇది చేశానని అది చేశానని యంత్రవాణి అంతర్వాణిని కర్తృత్వ బుద్ధితోటి ఎవడైతే వేరుకు పడుతున్నాడో ఎవడైతే విడిపోతున్నాడో వాడు దేవుడు అవుతాడు. మీకు ఒక చిన్న చిట్కా చెబుతున్నాను, మీకు ఎప్పుడైనా సంతోషం వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా విచారం వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా దుఃఖం వస్తూ ఉంటుంది, మీకు అర్థమవుతుంది? ఎవడైతే మీ లోపల సుఖం వచ్చినప్పుడు ఎవడైతే పొంగిపోతున్నాడో, దుఃఖం వచ్చినప్పుడు అయితే ఎవడైతే కుంగిపోతున్నాడో, ఆ కర్తతోటి కనుక మీరు వేరు పడిపోతే మీకు సుఖం వచ్చినప్పుడు సుఖం అనిపించదు, సంతోషం వచ్చినప్పుడు సంతోషం అనిపించదు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం అనిపించదు. అంటే మీకు పొంగు అప్స్ డౌన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే లోపల అటువంటి కర్తృత్వంతో ఆ డోర్షిప్ తోటి ఎప్పుడైతే మీరు విడిపోయారో, దాంతో తాదాత్మ్యం మీ రూపంతో మీ నామంతో మీ మనస్సుతోటి ఎప్పుడైతే మీరు తాదాత్మ్యం వదులుకున్నారో, అప్పుడు ఏమవుతుందంటే మీకు సుఖం వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా లైఫ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ కూడా మిమ్మల్ని ఏం ముట్టుకోవు, మిమ్మల్ని తాకవు, మిమ్మల్ని టచ్ చేయవు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. అయితే ఏది వస్తుంది ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోకూడదు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే మీకు ఆత్మజ్ఞానం కావాలంటే చావు లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోవాలంటే పునర్జన్మ లేని స్థితికి ఎదిగి వెళ్ళాలంటే భగవంతుడే, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుడే మనకు స్వరూపంగా వ్యక్తం కావాలంటే మీ బుద్ధిని, మీ బుద్ధి పుట్టే చోట మీ హృదయంలో ఉంది, మీ బుద్ధి యొక్క సోర్స్ మీ లోపల ఉంది. ఎక్కడైతే బుద్ధి ఉదయిస్తుందో ఎక్కడైతే బుద్ధి పుడుతుందో ఆ పుట్టిన చోట, ఆ పుట్టిన చోటుకి వెళితే బుద్ధి తన సోర్స్ని కనుక దాన్ని చూస్తే అక్కడ కరిగిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి కరిగిపోయిందో, బుద్ధి ఎప్పుడైతే అణిగిపోయిందో, బుద్ధి ఎప్పుడైతే దాన్ని తన తన పోగొట్టుకుందో లోపల తన హృదయంలో, బుద్ధి ఎక్కడి నుంచి పుడతానో ఆత్మలోంచి పుడతాంది. అయితే తాను పుట్టిన చోటులో అది కరిగిపోతే, తాను పుట్టిన చోటును కనుక అది చూడగలిగితే, బుద్ధి యొక్క పుట్టుకేమిటి ఆత్మ, అంటే దాని పుట్టుకుని అది చూడగలిగితే మీకు అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం అనుకుంటున్నాం. మన కళ్ళకు కనిపించే దేవుడు కేవలము మన శరీరం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఈ వ్యవహారం ఎంత నిజమో, ఈ చావులు పుట్టుకులు ఎంత నిజమో, మన కళ్ళకు కనిపించే దేవుడు కూడా అంతే నిజం. కళ్ళకు కనిపించే దేవుడు పారమార్థిక సత్యం కాదు. నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. అది ఎక్కడున్నాడంటే నీ బుద్ధి పుట్టిన చోటు ఉన్నాడు. నీ బుద్ధి అక్కడ లయమైతే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ అన్నా, ఆ చైతన్యం అన్నా, ఆ దేవుడన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆత్మన్నా ఒకటే, చైతన్యం అన్నా ఒకటే, దేవుడన్నా ఒకటే. ఈ కాలాలు దూరాలు దేశాలు అన్నీ ఇవన్నీ హద్దులన్నీ మనస్సులో ఉన్నాయి, కానీ చైతన్యానికి హద్దులు లేవు. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లోపల నుంచే వస్తుంది. ఈ నేననే ప్రథమ తలంపు, నేననే ప్రధాన తలంపు. అది నీకు లోపల నుంచి నథింగ్లోంచి రావటం లేదు, సంథింగ్లోంచి వస్తుంది. నా హృదయంలో కనుక దేవుడు లేకపోతే, నా హృదయంలో కనుక చైతన్యం లేకపోతే, నా హృదయంలో కనుక సంథింగ్ లేకపోతే నేననే తలంపు కూడా ఉదయించదు. సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది, కానీ నథింగ్లోంచి ఏమి రాదు. ఏదైనా మనకి ఏది వచ్చినా లోపల నుంచే వస్తుంది. మన కోపం వస్తే లోపల నుంచి వస్తుంది, కామం వస్తే లోపల నుంచి వస్తుంది, ద్వేషం వస్తే లోపల నుంచి వస్తుంది. ఏమి బయట నుంచి రావటం లేదు మనకి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచే వస్తున్నాయి. బాహ్య ప్రపంచంలో ఇంతవరకు ఈ ప్రపంచం ఎవరితోటి నేను ఉన్నానని చెప్పటం లేదు, ఈ గోడ నేను ఉన్నానని చెప్పలేదు, ఈ మైక్ నేను ఉన్నానని చెప్పటం లేదు, ప్రపంచం నేను ఉన్నానని చెప్పటం లేదు. ఈ మైక్ ఉందని, ఈ గోడ ఉందని, ఈ ప్రపంచం ఉందని, దేవుడు అని ఎవడెవడు ఉన్నాడని నా తలంపులు చెబుతున్నాయి. ఇవన్నీ తలంపులు చెబుతున్నాయి. నాకు కోపం వస్తే ఆ కోపం ఒక తలంపు, నాకు ద్వేషం వస్తే ఆ ద్వేషం ఒక తలంపు, నాకు రాగం వస్తే ఆ రాగం ఒక తలంపు, నాకు ఇవన్నీ కూడా తలంపు లేదు. ఏదొచ్చినా నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. నీ లోపల నుంచి వచ్చే తలంపులకి ఆ తలంపుల యొక్క మొదలు నువ్వు చూడగలిగితే, ఆ తలంపు యొక్క ఆదిని నువ్వు చూడగలిగితే, నీకు అజ్ఞానం నశిస్తుంది, ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. రమణ మహర్షి గారు మోక్షం గురించి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. మోక్షం అంటే నీ దేహం చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, మోక్షం అంటే విడుదల అని అర్థం. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేహం చనిపోయిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళతాడో అక్కడ మోక్షం పొందవచ్చు అని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ కూడా నీ మనస్సు అంటే నిజమో, నీ మనస్సు ప్రయాణం చేసే లోకాలు కూడా అంతే నిజం. నీకు అర్థమవుతుంది? అంచేత నీకు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు. మనకు రోజు మూడు అవస్థలు వెళుతున్నాడు. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్న అవస్థ, మూడు సుషుప్తి, గాఢ నిద్ర. సుషుప్తి అంటే ఆ టెక్నాలజీలో వేదాంతం సంబంధించినటువంటి టెక్నికల్ వర్డ్స్లో ఆ గాఢ నిద్రని సుషుప్తి అంటారు. దాని ఇంగ్లీష్లో డీప్ స్లీప్ అంటారు. అంటే ఈరోజు మనకు స్వప్నాలు వస్తూ ఉంటాయి, గాఢ నిద్రలోకి వెళుతూ ఉంటాం, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మనం అందరం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మనం అందరం ఉన్నామని తెలుస్తుంది, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. కానీ ఉన్నామన్న సంగతి తెలుస్తుంది, ఇరుక ఉంది. కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ సుఖంగానే లేవు, శాంతిగాను లేవు, ఆనందంగాను లేవు. అయితే గాఢ నిద్రలో మనం సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. కానీ చాలామందికి ఏంటంటే, గాఢ దేహం లేనప్పుడు మనం, దేహం పోతే అందరికీ భయం వేస్తుంది. చాలామందికి దేహం చచ్చిపోతే అందరికీ భయం వేస్తుంది. అంటే దేహం పోతే మనం ఉండలేము అని. దేహం పోయిన తర్వాత కూడా మనం ఉంటాం, పైగా ఉండటమే కాదు సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. కంగారు పడకండి. గాఢ నిద్రలు ఎలా ఉన్నాం మనం? సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. అక్కడ దేహం గొడవ లేదు, లోకం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు. ఏమి లేకపోయినప్పటికీ సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం గాఢ నిద్రలో. ఇది బాగా అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. కానీ అక్కడ ఇరుకు లేదు. అంటే సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామన్న సంగతి మనకు తెలియటుండేది గాఢ నిద్రలో. ఇప్పుడు ఉన్నామని తెలుస్తుంది, కానీ సుఖంగా లేము. గాఢ నిద్రలో ఉన్న సుఖము, గాఢ నిద్రలో ఉన్న శాంతి, ఈ జాగ్రత్త అవస్థలోని ఎరుక ఒకేసారి సైమల్టేనియస్గా ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో అదే మోక్షస్థితి, అదే మోక్ష సుఖం, అదే శాశ్వత సుఖం, అదే నిత్య సుఖం, అదే పెర్మనెంట్ పీస్, అన్బ్రోకెన్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. అది అంటే సైమల్టేనియస్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేహం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కూర్చోవడం మోక్షం అనుకుంటున్నారు. ఇక్కడే ఉండగా నీకు మోక్షం వచ్చిన తర్వాత నీకు మోక్షస్థితి ఎప్పుడైతే కలిగిందో, ఎప్పుడైతే మోక్ష సుఖం నేను వరించిందో, అప్పుడు నీ దేహం ఉన్నా ఒకటే, దేహం పోయినా ఒకటే. అంటే మోక్షం ముక్తన్నా జ్ఞానమన్నా ఒకటే, మోక్షం అన్నా జ్ఞానమన్నా ఒకటే. ఎవరికైతే ముక్తి కలిగిందో వాడికి దేహం ఉన్నా ఒకటే, దేహం ఊడిపోయినా ఒకటే. దేహం ఉంటే దేవుని ముక్తులు అంటారు, దేహం పోతే విదేహ ముక్తులు అంటారు. కానీ మోక్షానికి మటుకు భంగం ఏమీ లేదు. అంటే గాఢ నిద్రలోనటువంటి సుఖం, ఈ జాగ్రత్త అవస్థలో ఎరుక ఒకేసారి మనం అనుభవించగలిగితే దాన్ని మోక్షము అని పిలుస్తారు. మోక్షం అంటే విడుదల. విడుదల అంటే అజ్ఞానంలోంచి విడుదల, దేహబుద్ధిలోంచి విడుదల, ఇగ్నోరెన్స్లోంచి విడుదల. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మానవుడికి దారిద్ర్యం వల్ల దుఃఖం వస్తుంది. మానవుడికి దారిద్ర్యం వల్ల దుఃఖపడతాడు మనిషి. కానీ దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం కంటే అశాంతి వల్ల వచ్చే దుఃఖం మరింత బలంగా ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది. దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం కంటే కూడా అశాంతి వల్ల వచ్చే దుఃఖం మీకు మరింత ఎక్కువగా ఉంటుంది, మిమ్మల్ని మరింతగా బాధ పెడుతుంది. అది అశాంతిలోంచి దుఃఖం వస్తుంది, శాంతిలోంచి సుఖం వస్తుంది. అయితే దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం కంటే అశాంతి వల్ల వచ్చే దుఃఖం మీరు భరించలేరు. దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం భరించగలరేమో, కానీ అశాంతి వల్ల వచ్చే దుఃఖం భరించడం మరింత కష్టం అని చెప్పడం కోసం ఇంత డీటెయిల్గా మీకు నేను చెబుతున్నాను. మిగతా రెండో పక్షం, గురువు అనుగ్రహం అత్యంత ప్రధానమైనది. అంటే గురువుతోటి ఈశ్వరుడితోటి మానసికమైన అనుభవం ఉండాలి. మన శరీరం ఎక్కడున్నా దేవుడితోటి మానసిక అనుభవం, పరమేశ్వరుడితోటి మనకు మానసిక అనుభవంతో ఉండాలి, గురువుతోటి మానసికమైనటువంటి అనుభవంతో ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం పరమేశ్వరుని మనస్సుతోటి ధ్యానం చేస్తుంటే, అంటే భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోవటం, భగవంతుడి నామాన్ని స్మరించుకుంటా అంటే మన రూపంలోంచి మన నోమంలోంచి విడుదల పొందుతాం. ఎప్పుడైతే మన రూపానికి మన నామానికి మనం దూరం అవుతున్నామో అప్పుడు మనకి జీవలక్షణాలు నశిస్తాయి. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని అవతార పురుషుల్లో ఏదో ఒక అవతారాన్ని మీరు తీసుకుని దాని రూపాన్ని ధ్యానం చేస్తూ దాని నామాన్ని కనుక మరి స్మరించుకుంటూ ఉంటే మీరు అప్పుడేమో మీ రూపానికి నీ నామానికి దూరం అవుతారు, నీ రూపభావం నశిస్తుంది, ఆ నామబుద్ధి నశిస్తుంది, అప్పుడు మీకు మోక్షం తెలుస్తుంది. నీరుని పల్లానికి వెళ్ళమని మనం చెప్పక్కర్లేదు, దాని అంతరగా నీరు పల్లానికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నీ మనస్సులోంచి, నీ మనస్సును కనుక ఈ వెయిన్ థాట్స్, ఈ వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, ఈ కుతంత్రాలు, కుయుక్తులు, కుచేష్టంలోంచి నీ మనస్సును విడుదల చేస్తే మనస్సు దానంతరది హృదయాభిముఖంగా ప్రయాణం చేసి హృదయంలో కరిగిపోతుంది, హృదయంలో లయమవుతుంది. హృదయంలోనే దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడికి హృదయం అని కూడా ఒక పేరు ఉంది. అంచేత నీకు ఎప్పుడైతే మనస్సు ఎప్పుడైతే అంతర్ముఖం అయిపోయిందో, మనస్సును దాని అలవాట్లలోంచి, దాని చేష్టలలోంచి, దాని బ్యాడ్ థాట్స్లోంచి, ఆ వెయిన్ యాక్షన్స్లోంచి కనుక మనస్సును కనుక విడుదల చేస్తే అది అంతర్ముఖం అవుతుంది. అంటే అంతర్దృష్టి కలుగుతుంది దానికి. అది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళిపోయే అలవాటు పడుతుంది అది. అంచేత నీకు అప్పుడు హృదయంలో వెళ్ళి తన సోర్స్లోకి అది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏం అక్కర్లేదు, ఈ పుస్తకాన్ని ఇలా పట్టుకుని ఉన్నాను, నేను వదిలేస్తే ఈ పుస్తకం ఎక్కడ పడుతుంది, కిందే పడిపోతుంది. అలాగైతే నిన్ను నీ మనస్సులో ఉన్నటువంటి వృత్తులు, ఏ వృత్తులు అయితే ఉన్నాయో ఆ వృత్తుల్లోంచి కనుక నీ మనస్సును కనుక విడిపిస్తే మనస్సు తనంతట తానే సహజంగా వెళ్ళి హృదయంలో పడిపోతుంది. ఎప్పుడైతే హృదయంలో లైన్ అయిపోయిందో అప్పుడు హృదయమే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. సృష్టి రహస్యం అంతా ఎక్కడ ఉందంటే హృదయంలో ఉంది, అంతా హృదయంలో ఉంది. హృదయంలోంచి ఏమొస్తుంది, మనస్సు వస్తుంది. మనస్సును బట్టి ఏమొస్తుంది, దేహం వస్తుంది. దేహాన్ని బట్టి ఏమొస్తుంది, లోకం వస్తుంది. ఈ దేహం ఉన్నవాడికి లోకం కానీ దేహం లేని వాడికి లోకం ఏంటి? హృదయంలోంచి మనస్సు వస్తుంది, మనస్సులోంచి దేహం వస్తుంది, దేహంలోంచి లోకం వస్తుంది. అంటే మన మనస్సులో ఉన్న గుణాలే, మన మనస్సులో ఉన్న వికారాలే రాబోయే దేహంగా మారతాయి. అంటే నీ తల్లిదండ్రులు నీకు శరీరాన్ని ఇస్తారు కానీ గుణాలను ఇవ్వరు. మీరు బాగా అర్థం చేసుకోండి, నీ తల్లిదండ్రులు నీకేమిస్తారంటే ఒక శరీరాన్ని ఇస్తారు, కానీ నీ గుణాలన్నీ నువ్వు పూర్వజన్మలోని తెచ్చుకుంటావు. నీ అలవాట్లని, నీ గుణాలని, నీ సంస్కారాలని నీ పూర్వజన్మలోంచి తెచ్చుకుంటావు. శ్మశానంలో ఈ శరీరం కాల్చినప్పుడు ఈ శరీరం కాలిపోతుంది, కానీ మన లోపల ఉన్న గుణాలు కాలం. అంచేత రమణ మహర్షి గారు అక్షర మణమాలలో ఏమని చెప్పారంటే, నా దేహం అగ్నికి ఆహుతి అవ్వకముందే, అగ్నిలో పడిపోయి నా దేహం కాలిపోకముందే, ఓ అరుణాచలేశ్వరుడా, నీ జ్ఞానాగ్నిని పంపించి నా పునర్జన్మ కారణాలు ఏమున్నాయో, నాకు రాబోయే జన్మలు తీసుకొచ్చే అలవాట్లు ఏమైతే ఉన్నాయో ఆ అలవాటుని కాల్చి బూడిచ్చేయి ఓ అరుణాచలేశ్వరుడా అన్నాడు అక్షర మణమాలలో. నీకు అర్థమవుతుందే, ఇప్పుడు మనం కురిపేసింది ఇక్కడ, కొంత పస బయటకు వచ్చింది, కొంత మిగిలిపోయింది, అది రేపు వస్తుంది మళ్ళీ, ఇంకా కొంత చీము వచ్చింది, కొంత మిగిలిపోయింది, మొత్తం మీద ఆ కురుపులోనే చీము బయటకు వచ్చే వరకు అది మనకు పోటీ పెడతానే ఉంటుంది. అదేవిధంగా మన మనస్సులో ఉన్న దుఃఖం, మన మనస్సులో ఉన్నంత అశాంతి మొత్తం అంతా బయటకు వచ్చే వరకు ఈ శరీరాలు వస్తూనే ఉంటాయి. అంటే ఏడుపు ఎంతకాలం ఉందో, మనం ఏడవలసింది ఇంకెంతకాలం ఉందో, మన స్టోర్లో ఏడవలసింది ఎంతకాలమో అంతకాలం శవాలు రావాల్సిందే. ఆ దేహం వస్తుంది, ఆ దేహం వచ్చిన తర్వాత ఏడుస్తాం, మళ్ళీ కొంత దుఃఖం మిగిలిపోతుంది, మళ్ళీ ఇంకో దేహం ఇచ్చి ఏడవమంటారు. ఇదే పునర్జన్మ అంటే ఇదే. అందుచేత మన పునర్జన్మలకు మన అలవాట్లే కారణం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, దీని 2వ అధ్యాయంలో చెప్పాడు, ఏమని చెప్పాడు, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టు, రాగాన్ని విడిచిపెట్టు. సోదర మహాశైలరా, సోదర మహాశైలరా, ఎవడైనా ఎవడు ఏ మార్గాన్ని ప్రయాణం చేసినా, ఎవడు ఏ మతంలో ఉన్నా, ఎవడు ఏ దేవుని ఉపాసన చేసినప్పటికీ నా హృదయంలో ఉన్న ఫియర్సు, నా హృదయంలో ఉన్న రుగ్మతలు, నా హృదయంలో ఉన్న అటాచ్మెంట్స్, నా హృదయంలో ఇవన్నీ బయటికి నేను కక్కితేనే కానీ నాకు జ్ఞానం లేదు, మోక్షం లేదు. నా హృదయంలోని అటాచ్మెంట్సే, నా హృదయంలోని ఫియర్సే, నా హృదయంలోని యాంగ్జైటీసే, నా హృదయంలోని వర్ణిస్తే నా పునర్జన్మలకు కారణం అవుతున్నాయి. ఇవన్నీ నేను బయటికి కక్కితేనే కానీ, ఇవన్నీ బయటకు వస్తేనే కానీ నేను మోక్షస్థితిని పొందలేను. నీకు అర్థమవుతుంది, ఈ ఆవరణ ఉంది, ఈ ఆవరణ ఇక్కడ దుమ్ము ఉండగా దీన్ని శుభ్రం చేయడం, చీపురితోటి దుమ్ము తుడిచేస్తే అక్కడ శుభ్రత వస్తుంది. అదేవిధంగా నీ హృదయంలో శుభ్రత ఉంది, నీ హృదయంలో మోక్షం ఉంది, అది నీకు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ శుభ్రతను, ఈ ప్లాట్ఫామ్ను శుభ్రం చేయాలంటే శుభ్రతను తీసుకొచ్చి మార్కెట్లోకి వెళ్ళి శుభ్రతను కొనుక్కర్లేదు, ఓ చీపురి కట్ట పెట్టి పైన ఉన్నటువంటి దుమ్ము తీసేయి, నీకు శుభ్రత అక్కడ ఉంది. అదేవిధంగా నీ హృదయంలో ఉన్నటువంటి ఈ రుగ్మతల్ని, ఈ హ్యాబిట్స్ని, ఈ రాంగ్ థింకింగ్ని, ఈ రాంగ్ హ్యాబిట్స్ని, ఇవన్నీ కూడా తీసేయి. ఈ ఫియర్స్ని తీసేయి, అటాచ్మెంట్స్ని తీసేయి, ఈ డిఫికల్టీస్ని తీసేయి, ఈ డిసప్పాయింట్మెంట్స్ని తీసేయి, ఈ టెన్షన్స్ని తీసేయి. నీ హృదయంలోని ఇవన్నీ బయటికి తీసేస్తే మోక్షం అక్కడే ఉంది, శాంతి అక్కడే ఉంది, చావులేని వస్తువు. ఇప్పుడు శరీరం ఏ విధంగా అయితే నీకు నేనే వ్యక్తం అవుతుందో, మనసు ఏ విధంగా అయితే ఇప్పుడు నీకు నేనే వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో ఉంటుండే ఇమ్మోర్టల్ స్టేటు, ఆ అమృత స్థితి, ఆ చావులేని స్థితి అప్పుడు నీకు నేనేగా వ్యక్తం అవుతుంది. అప్పుడు నువ్వు నారాయణుడు అవుతావు. ఈ ఫియర్స్ బయటికి రావనుకోండి, ఈ అటాచ్మెంట్స్ బయటికి రావనుకోండి, ఎంత ఉపాసన చేసినా నాకు మోక్షం కలగదు. ఉపాసన లేకుండా మోక్షం కలగదు. అసలు ఉపాసన ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఈ మైండ్లో ఉన్నటువంటి డస్ట్ అంతా బయటికి తీసుకురావడం కోసం ఉపాసన. అయితే ఉపాసన కావాలి. మీరు ఏదో గురువుని కానీ ఒక దేవుని కానీ మీరు భక్తితో ప్రేమించండి. ప్రేమించే ప్రేమించకి ఏది మంచో మీకు తెలియకపోయినా మీరు ప్రేమించే దేవుడికి బాగా తెలుసు. మీరు ధ్యానం చేసుకోవడం మంచిదే, పూజ చేసుకోవడం మంచిదే. చేతులతోటి పూజ చేస్తాం, నోటితోటి జపం చేస్తాం, మనస్సుతోటి ధ్యానం చేస్తాం, ఇవన్నీ మంచియే. నేను కాదనటం లేదు, కానీ ఇవన్నీ రెండు పక్షం. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ కాదు, ఇవన్నీ సెకండ్ క్లాసు. ఫస్ట్ క్లాస్ ఏంటంటే గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే. అంటే పూజ నీ మనస్సును పవిత్రం చేయటం కోసం, నీ మనస్సును ఏకాగ్రం చేయటం కోసం, నీ మనస్సును పవిత్రం చేయటం కోసం, నీ మనస్సును సూక్ష్మం చేయటం కోసం పూజ ఉపయోగపడుతుంది. నీ మనస్సును క్రమశిక్షణలో ఉంచడం కోసం, డిసిప్లిన్లో ఉంచడం కోసం పూజ ఉపయోగపడుతుంది. జపం ఉపయోగపడుతుంది, ధ్యానం ఉపయోగపడుతుంది, విచారణ ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఉపయోగపడతాయి, ఇవన్నీ సెకండ్ క్లాసు. కానీ అన్నిటికంటే నువ్వు పరమ పవిత్రుడు అవ్వటం కోసం, నువ్వు ఏకాగ్రత సంపాదించడం కోసం, నీ బుద్ధి స్వప్న సంపాదించడం కోసం పూజ కంటే, జపం కంటే, ధ్యానం కంటే, విచారణ కంటే గురువు అనుగ్రహం, దేవుని అనుగ్రహం అత్యంత బలీయమైనది, అత్యంత ప్రధానమైనది. అది ఫస్ట్ క్లాసు, మిగతాయని సెకండ్ క్లాసు. అంచేత మిగతా రెండో పక్షం అతి ప్రధానము, సారవంతమైనది. ఎస్సెన్స్ ఏంటండి గురువు అనుగ్రహం అంటే? ఒక బజార్లో ఒక వస్తువు కొనుక్కోవాలంటే నా చేతిలో డబ్బు ఉండాలి. నా చేతిలో ధనం లేకుండా బజార్లో నేను వస్తువు కొనుక్కోలేను. అదేవిధంగా దేవుని కృప లేకుండా నాకు మోక్షం రాదు. డబ్బు సంపాదిస్తే నేను వస్తువును కొనుక్కోగలను, డబ్బును సంపాదించలేకపోతే నేను వస్తువును కొనుక్కోలేను. అలాగే నా హృదయంలోనే భగవంతుడు ఉన్నప్పటికీ ఆ భగవద్ అనుభవం నేను పొందాలంటే ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పొందలేను. ఏ దేవుణ్ణి అయితే నేను పొందుదామని ప్రయత్నం చేస్తున్నాను, ఏ ఆత్మసుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తానో, ఆత్మ యొక్క అనుగ్రహం కానీ, ఆత్మ యొక్క కటాక్షం కానీ, ఆత్మ యొక్క కృప కానీ లేకుండా నేను దాన్ని పొందలేను. ఏ వస్తువునైతే నేను పొందడానికి ప్రయత్నం చేస్తానో, ఆ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా ఆ వస్తువుని నేను పొందలేను. ఇది సూత్రం. దేవుని అనుగ్రహం ఎలా వస్తుందంటే దేవుడికి ఏది ఇష్టమో ఆ పని మనం చెయ్యాలి. ఓ పరమేశ్వరుడా, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, నీకు ఇష్టమైన పని నేను చేస్తాను, నీకు ప్రీతి కలిగించే పని నేను చేస్తాను. అంటే నీ ఏ రకంగా నేను పని చేస్తే నీ అనుగ్రహం నాకు కలుగుతుందో ఆ రకంగా పని చేస్తాను. ఆ రకంగా ఎవడైతే, ఏ సాధకుడైతే, ఏ భక్తుడైతే అలా పని చేస్తున్నాడో అవి దేవుని అనుగ్రహానికి వాడు పాత్రుడు అవుతాడు. దేవుని అనుగ్రహం వాడికి కలిగిన తర్వాత దేవుడు తెలియబడతాడు. మనం ఏమి చేయక్కలు, దేవుడు చెప్పినట్లు చేయటమే. ఈ మధ్యన ఒక ప్లేటర్ గారిని అన్నాను, మీరు చాలా పెద్ద కేసు వాదించారు, 1 లక్ష రూపాయలు ఒకే కేసులో మీరు 1 లక్ష రూపాయలు సంపాదించారని ఈ మధ్యన ఒక ప్లేటర్ గారితో చెప్పాను. నాన్నగారు మీరు చెప్పింది నిజమే, సంపాదించడం 1 లక్ష రూపాయలు సంపాదించాను, కానీ 1 కోటి రూపాయలు శాంతిని పోగొట్టుకున్నాను. మీ కళ్ళకు నేను సంపాదించిన 1 లక్ష రూపాయలు కనిపిస్తున్నాయి, కానీ నేను పోగొట్టుకున్నది మీకు కనపడటం లేదు. అంటే నేను 1 లక్ష రూపాయలు సంపాదించిన మాట నిజమే, కానీ 1 కోటి రూపాయలు శాంతిని పోగొట్టుకున్నానన్నారు. అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒక్కోసారి మనం భాషంగా చాలా బాగుంటాం, సమాజంలో చాలా గౌరవం సంపాదించాం అనుకుంటాం, చాలా గొప్ప గొప్ప పనులు చేసాం అనుకుంటాం. ఒక్కోసారి మన అహంకారం ఉబ్బించుకుంటాం, కొన్ని కొన్ని పనులు చేసి, కానీ మూలంలో మనం నాశనం అయిపోతున్నాం సంగతి మనకు తెలియదు. కొన్ని కొన్ని పనులు చేసి మనకు కీర్తి బాగా వచ్చింది అనుకుంటాం, గౌరవం బాగా సంపాదించాం అనుకుంటాం, కానీ మూలంలో నాశనం అయిపోతాం అన్న సంగతి మనకు తెలియదు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, వాపు వేరు బలం వేరు. వాపును చూసి బలం అనుకోకండి. మన కాలు బాగా ఏదైనా రోగం వచ్చి బాగా వాసిపోయింది అనుకోండి, చాలా బలంగా ఉందా అనుకోవద్దు అన్నారు. వాపు వేరు బలం వేరు. అంటే వాపును చూసి బలం అనుకోవద్దు, వాపును చూసి బలం అనుకోవద్దు. మీ అహంకారాన్ని చూసి, మీ అజ్ఞానాన్ని చూసి అది జ్ఞానం కింద అనుకోకండి. మీ అహంకారాన్ని చూసి మీరు పొంగిపోకండి, మీ అజ్ఞానాన్ని చూసి మీరు పొంగిపోకండి, మీ మోహాన్ని చూసి మీరు పొంగిపోకండి, మీలోని పెట్టినస్తను చూసి మీరు పొంగిపోకండి. మీలోని పెట్టినస్తి జ్ఞానమా? మీలోన సంకుచిత మనస, పెట్టి మైండెడ్నెస్, అది జ్ఞానమా? మీ పెట్టి మైండెడ్నెస్ చూసి మీరే మురిసిపోతున్నారా, మీరు పొంగిపోతున్నారా? ఒకసారి కంగారు పడకండి, ఒకసారి వేచి చూడండి. ఈ కాల ప్రవాహంలో ఒక్కసారి ఆగండి, మిమ్మల్ని ఎవరు తరువుకు రావటం లేదు. ఒకసారి మీరు క్వైట్గా ఉండండి, స్టడీగా ఉండండి. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ లోపల ఎంత పెట్టినెస్ ఉందో మీకే తెలుస్తుంది. ఒకసారి మనసును అంతర్ముఖం చేసి చూసుకోండి. ఒకసారి మన శరీరంలో ఏమైనా రోగాలు ఉంటే ఎక్స్రే తీస్తే మనకు ఎక్స్రేలో రోగం కనిపిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఏకాంతంగా ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఏకాంతంగా ఇంటికాడ కూర్చోండి, 10 మందిలో కాదు, మీ ఏకాంతంగా చూసుకోండి. మీ మనసులో ఏం జరుగుతుందో చూసుకోండి. మీ మనసులో ఎంత పెట్టినెస్ ఉందో, ఎంత సంకుచిత భావాలు ఉన్నాయో మీ మనసును చూసుకుంటే మీకు తెలుస్తుంది. కర్మఫలాన్ని కనుక ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. భౌతికంగా కూడా వాడికి రావలసిన ఫలం మీద వాడికి వస్తుంది. అంటే ఆ ఫలితాన్ని ఆశించకు. ఫలితాన్ని ఆశించినంత మాత్రం చేత నీకు ఆ ఫలితం ఎక్కువ రాదు, ఆశించకపోతే తక్కువ రాదు. నీకు కోరిక వల్ల శక్తి లేదు. దేవుని అనుగ్రహం మనకు శక్తిని ఇస్తుంది, కానీ మనకున్న కోరికే మనకు శక్తిని ఇవ్వదు. అంటే డిజైర్లోంచి స్ట్రెంగ్త్ రాదు, డిజైర్లోంచి ఎనర్జీ రాదు, అది దేవుని కృపలోంచి ఎనర్జీ వస్తుంది. అని మనకు శక్తినిచ్చేవాడు పరమేశ్వరుడే. అందుకని మనకు ఏదో కోరుకున్నంత మాత్రం చేత మనకు ఎనర్జీ వచ్చేది. అందుచేత నీకు ఏమి చేస్తావంటే కర్మఫలం ఆసక్తి లేకుండా, కర్మఫలం పట్ల కనుక ఆసక్తి లేకుండా నువ్వు పని చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరికైతే చిత్తశుద్ధి కలిగిందో వాడికే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని బుద్ధి కలుగుతుంది. ఏదైనా బిజినెస్ చేయాలంటే మనం పెట్టుబడి పెట్టాలి, కానీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నప్పుడు బాహ్యంగా డబ్బు పెట్టుబడి అక్కర్లేదు. ఆ జ్ఞానాన్ని సముపార్జించాలనే కాంక్ష ఉంటే, టు నో, అది తెలుసుకోవాలనే కాంక్ష పెట్టుబడి. అది నీకు అర్థమవుతుందే, తెలుసుకోవాలనే కాంక్ష. ఆ మోక్షాన్ని మనం సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం అన్నింటికంటే అత్యంత విలువైనది. కృష్ణుడు చెప్పాడు గీతలో, జ్ఞానంతో సమానమైంది లేదు. జ్ఞానంతో సమానమైంది లేనప్పుడు దానికి మించింది ఎలా ఉంటుంది? అందుచేత దానితో సమానమైన వస్తువు లేదు. అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే కోరిక కనుక మీకు కలిగితే, ఆ కాంక్ష కనుక మనకు కలిగితే, ఆ జ్ఞాన సముపార్జన సంపాదించాలంటున్నో తెలుసుకోవాలనే కాంక్ష కనుక కలిగితే, ఈనాటుకు ముందు నాటుకు పరమేశ్వరుడు మీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. భగవద్ అనుగ్రహం వల్ల కానీ భగవంతుని మనం తెలుసుకోలేము. ఆ భగవద్ అనుగ్రహం వల్లే మనకు బుద్ధి కలుగుతుంది, మంచి బుద్ధి కలుగుతుంది. ఆ మంచి బుద్ధి ద్వారా మనం మంచి చేసి భగవంతుని మనం తెలుసుకోగలుగుతాం. నా హృదయంలో దేవుడు ఉన్నాడని మీరు చెబుతున్నారు, నా హృదయంలో శాంతి ఉందని చెబుతున్నారు, నా హృదయంలోనే మోక్షం ఉందని మీరు చెబుతున్నారు. అయితే నా హృదయంలో ఉన్న మోక్షం నేను పొందకుండా నాకు ఏది అడ్డొస్తున్నాయి? ఎవరో ఇతరులు నీకు అడ్డు రావటం లేదు. నీ అలవాట్లు నీకు అడ్డొస్తున్నాయి, నీ వాసనలు నీకు అడ్డొస్తున్నాయి, నీ తలంపులు నీకు అడ్డొస్తున్నాయి. నీ తలంపులే నీకు అడ్డొస్తున్నాయి. ఇంకేదైనా తలంపు లేకుండా కోపం లేదు, తలంపు లేకుండా చిరాకు లేదు, తలంపు లేకుండా ద్వేషం లేదు, తలంపు లేకుండా అసూయ లేదు. ఇవన్నీ తలంపులకే పరిమితం. అంటే భగవంతు ఏమి చెప్పాడంటే, రాగం విడిచిపెట్టు, భయం విడిచిపెట్టు, కోపం విడిచిపెట్టు అని చెప్పాడు. ఇంకా రాగం ఉన్నంతకాలం శరీరం కూడా ఏ విధంగా అయితే నీడ వెంటాడుతుందో, అదేవిధంగా ఎవరికైతే అటాచ్మెంట్ ఉందో, ఎవరికైతే కోపం ఉందో, ఎవరికైతే భయం ఉందో, ఎవరికైతే అటాచ్మెంట్, ఎవరికైతే రాగం ఉందో, ఎవరికైతే ద్వేషం ఉందో, వాడు కూడా దుఃఖం కూడా వెంటాడుతూ ఉంటుంది. అంచేది నువ్వు దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలంటే రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, కోపాన్ని విడిచిపెట్టని 2వ అధ్యాయంలో భగవంతుడు స్వామివారు చెప్పారు. నా రాగద్వేషాలే నా హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకోకుండా అడ్డు వస్తున్నాయి. అంటే నా శత్రువులు ఎవరు బయట లేరు. నా శత్రువులు ఎవరంటే నా రాగద్వేషాలే. అంటే ఈ లైక్స్ డిజ్లైక్స్, నా గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా ఏముంది ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించి అన్నాడు గౌతమ బుద్ధుడు. మీరు ఏ దేశానికి వెళ్ళి చూడండి, ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళి చూడండి, రాగద్వేషాలు తప్పించి ఈ ప్రపంచంలో ఏముంది అని చెప్పాడు. ఏమి లేదు ఈ ప్రపంచంలో, రాగద్వేషాలు తప్పించి ఈ ప్రపంచంలో ఏమి లేదు. ఈ ప్రపంచంలో ఏమీ సారం లేదు, మురికి సారం ఉందని నీకు అనిపిస్తుంది. రాగద్వేషాలతో నిండి ఉన్నది ఈ ప్రపంచం, అంతకంటే ఈ ప్రపంచం ఏమి లేదు. మీరు ఏ దేశం, ఏ ప్రాంతానికి వెళ్ళి చూడండి, ఎవరింటికి వెళ్ళి చూడండి, ఉన్న ఏ గ్రామం వెళ్ళి చూడండి, లైక్స్ డిజలైక్స్ తప్పించేమీ లేదు. ఆ లైక్స్ నుంచి డిజలైక్స్ నుంచి ఎవడైతే విడుదల పొందాడో వాడు మనస్సు మాత్రమే నిర్మలమవుతుంది, వాడు మనస్సు మాత్రమే పవిత్రమవుతుంది, వాడు మనస్సు మాత్రమే సున్నితమవుతుంది, వాడు మనస్సు మాత్రమే ఏకాగ్రమవుతుంది, వాడు మనస్సు మాత్రమే మోక్షానుభవం పొందటానికి అర్హత యోగ్యత సంపాదిస్తుంది. అంటే ఫిట్ అవుతుంది, మైండ్ ఫిట్ అవుతుంది, ఆ మైండ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే రాగద్వేషాల్లోంచి ఏ మనస్సు అయితే విడుదల పొందిందో ఆ మనస్సుకి మోక్షం పొందటానికి తనకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది అయ్యా. అంటే మనస్సే కారణం. నువ్వు మనస్సును పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు. నీ మనస్సును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే ఉదాహరణకు చెప్పారు, అంటే మన మనస్సు పవిత్రం అవడానికి మన ఇంద్రియాలు కూడా సహకరించాలి. అర్థమవుతుంది? స్వామి రామతీర్థ పేరు మీరు వినే ఉంటారు, స్వామి రామతీర్థ పేరు మీరు వినే ఉంటారు. ఆయన కూడా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ఫిలాసఫర్స్లో వరల్డ్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్లో, గ్రేటెస్ట్ మెటాఫిజిషియన్స్లో, మెటాఫిజిక్స్లో వివేకానందతో సమానమైన వాడు రామతీర్థ కూడా, ఆ స్వామి రామతీర్థ కూడా. ఆ రామతీర్థ హిమాలయాస్లో సాధన చేసేవాడట. వాడు అక్కడ సాధన చేసేటప్పుడు రామతీర్థ స్వామి ఒక కత్తి దగ్గర పెట్టుకున్నవాడు, స్వామి రామతీర్థ గారు ఒక కత్తి దగ్గర పెట్టుకున్నవాడు. నువ్వు అనవసరంగా రుచులు కోరతంటే నేను ఏది పెడితే తిని పడి ఉండు, నువ్వు రుచులు కోరుతున్నావు నీ నాలుకని కోసేస్తాను అనుకుంటున్నా. అమ్మో నేనేం అడగను, మీకు అట్లా నాలుక నీకు అర్థమవుతుంది. ఏ ఇంద్రియం అయినా ఇంద్రియాలు నీ శరీరంలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి, ఒక్క ఇంద్రియం కదిలిందా కత్తెట్టి కోసేస్తానని కూడా. బాబు ఏ ఇంద్రియం అంటే కదా నాదులకు, బాబు నేను మాట్లాడిన బాబు నేను మాట్లాడలేదు అట్ట. రామ తెలిసి హిమాలయ పర్వతాలు ఆయన సాధన చేసినప్పుడు మాంచి కత్తెడు దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడు. అందరూ అనుకున్నారట, ఏంటి పిచ్చవాడా కత్తి పెట్టుకుంటున్నాడు అని. అంటే ఆ కత్తి గురికి పక్కన పెట్టుకున్నవాడు, ఎక్కడ ఇలా చెప్పడంలో చూస్తున్నావా, దొంగ చూపులు ఏమైనా చూస్తున్నావా, ఈ కత్తి పెట్టి నేను తీసేస్తానని ఒకటి నా కన్నుని. అమ్మో నేనేం కదలను నీ దట్టిన కన్ను. దేహంలో ఎన్ని ఇంద్రియాలు అయితే ఉన్నాయో అన్ని ఇంద్రియాల కత్తిని చూసి కదలకుండా ఉండి అట్టండి. నాకు ఆ కూర కావాలి, కాకూరగా నాకు పప్పు లేకపోతే పాయసం లేకపోతే ముద్ద కిందకి దిగదాని అంటావా, కోసేస్తాను నాలుక ఒకటి బాబు నేను మాట్లాడేది ఒకటి నా నాలుక. సర్వసాధారణంగా మానవుడు మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనకి మజ్జిగలో ఉప్పు లేకపోతే ఉప్పు ఉంటే బాగుండు అనుకుంటాం, ఉప్పు వచ్చిన తర్వాత పప్పు వస్తే బాగుంటుంది అనుకో. పప్పు ఉంది ఉప్పు ఉంది అనుకుని అన్నీ ఉన్నాక క్షీరాణం లేదనిపిస్తుంది. నీకు అర్థమవుతుందా? ఆ క్షీరాణం ఎవరైనా వేసారనుకుని అక్కడ జిలేబీ లేదనిపిస్తుంది. దీనికి అంచు లేదు, కోరికలకి ముగింపు లేదు. నీకు అర్థమవుతుందా? కోరికలు ముగింపు లేదు, కోరికలకి ముగింపు లేదు. అంటే కోరికలను సంతృప్తి పరుచుకుంటూ జ్ఞానాన్ని సంపాదించడం ఎటువంటిదంటే మామూలుగా అగ్నిహోత్రంలో కిరసనాలు పోస్తూ అగ్ని ఆర్పటం లాంటిది అన్నారు శాస్త్రంలో. స్వామీజీ అన్నారు, నీకు ఏదైనా కోరిక వస్తే ఓ పని చేయి, నువ్వు వెంటనే సాటిస్ఫై చేయకు, దాన్ని కంట్రోల్ చేయి. నువ్వు సాటిస్ఫై చేయటం కంటే కంట్రోల్ చేయటం వల్లే నీకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అన్న సంగతి నీకు తెలుస్తుంది. టు కాన్క్వర్ ఏ డిజైర్ బ్రింగ్స్ మోర్ జాయ్, దాంట్లో సాటిస్ఫై ఇటు. వెంటనే డిజైర్ వస్తే దాన్ని సాటిస్ఫై చేయకు, దాన్ని కంట్రోల్ చేయి. సాటిస్ఫై చేసిన దానికంటే దాన్ని కంట్రోల్ చేయటం వల్లే ఎక్కువ హ్యాపీనెస్ నీకు తెలుస్తుంది, ఎక్కువ పీస్ నీకు తెలుస్తుందని స్వామీజీ చెప్తూ ఉండేవారు. ఇష్ట సహవాసాలు కనుక మనం చేస్తే మోక్షాన్ని పొందలేము. సత్పురుషులు సహవాసం చెయ్యాలి. బజార్లో కనిపించే ప్రతి పుస్తకం కూడా మనం చదవకూడదు. మనకి మన వివేకం పెరిగి మన హృదయం విశాలం చేసే పుస్తకాలు, మన వివేకం పెరిగి వివేకంగా జీవించడానికి పనికొచ్చే పుస్తకాలని చదవాలి. మీకు అర్థమవుతుంది? మనం వివేకంగా జీవించడానికి ఏ పుస్తకాలు అయితే మనకు సహకరిస్తాయో ఆ పుస్తకాలు చదవాలి. ఈ లోకానికి పరలోకానికి మనకి ఎవరైతే ఉపయోగపడతారో అటువంటి వాళ్ళతో సహవాసాలు చెయ్యాలి. నీకు అర్థమవుతుంది? అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యాలి. ఈ లోకానికి ఉపయోగపడాలి, పరలోకానికి ఉపయోగపడాలి వాళ్ళు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యాలి. సత్య వస్తువు నీ హృదయంలో ఉంది, ఆ సత్య వస్తువుతో నీకు సహవాసం కుదిరితే సరే సరే, ఆ సత్య వస్తువుతో నీకు సహవాసం కుదరకపోతే బాహ్యంగా నా సత్పురుషులతోటి సహవాసం చెయ్యి అన్నాడు రమణాచార్యుడు. నీకే విధంగా అయితే దేహం నేనుగా వ్యక్తం అవుతుందో, నీ లోపల ఉన్న మోక్షస్థితి నేనుగా వ్యక్తం కావడం కోసం ఇతరులు ఎవరు నీకు అడ్డు రావటం లేదు, నీ అలవాట్లే నీకు అడ్డు వస్తున్నాయి. అంచేది ఏ అలవాట్లు అయితే నీకు అడ్డు వస్తున్నాయో, నీకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ అయితే నీకు అడ్డు వస్తున్నాయో, ఏ కుయుక్తులు అయితే నీకు అడ్డు వస్తున్నాయో, వాటిల్లోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయటమే సాధన. సాధన అంటే ప్రయత్నం. ఆత్మజ్ఞానం కలిగితే అన్ని వాసనలు నశిస్తాయి, వాసనలు నశిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలిగితే వాసనలు నశిస్తాయి. ఈ రెండు అది ముందా ఇది ముందని మనం కూర్చోకూడదు. ఏం చేయాలంటే సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఓ పక్కన ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఓ పక్కన వాసన యొక్క స్ట్రెంగ్త్ను రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నీకు అర్థమవుతుంది? అదే మనం మందు వాడుతూ ఉంటాం, ఓ పక్కన పచ్యం కూడా చేస్తూ ఉంటాం. ఓ పక్కనేమో జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయి, ఓ పక్కన అలవాట్లోంచి విడుదల పొందడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయి. ఈ రెండు సైమల్టేనియస్గా కనుక నువ్వు ప్రయత్నం చేస్తుంటే నువ్వు గంధానికి చేరుకుంటావు. ఇక్కడ రమణ మహర్షి గారు చెబుతున్నారు, ఏ కుటుంబంలో కానీ లేకపోతే సమాజంలో కానీ ఎక్కువ ఇవన్నీ కూడా చిక్కులన్నీ కూడా అలగడంతో కూడా అహంకారం వల్ల వస్తున్నాయి. జనరల్గా ప్రాథమిక అవసరాలు ఉన్నాయి మనకి. మనకి ఇల్లు ఒకటి కావాలి, అన్నం ఒకటి కావాలి, ఈ బట్ట ఒకటి కావాలి. ఇవన్నీ ఉన్నంత మాత్రం చేసి మనం అందరం శాంతిగా లేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్ట ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తల ఇల్లు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తిండి ఉంది, అంత మాత్రం చేసి మనం శాంతిగా లేము. ఇంచదంటే ఇల్లున్నంత మాత్రం చేత, బట్టన్నంత మాత్రం చేత, తిండున్నంత మాత్రం చేత శాంతి కలగదు. ఇవన్నీ ప్రాథమిక అవసరాలు, ఇవన్నీ అవసరమే, ఇవన్నీ కూడా అవసరమే, కానీ ఇంత మాత్రం చేత శాంతి కలగదు. ఇవన్నీ ఉన్నప్పటికీ నీ కనుక అహంభావన కనుక ఉంటే నిన్ను అశాంతి విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు, నేను బాధలు విడిచిపెట్టవు. అంచేత నీ కనుక నీకు నువ్వేం చేయాలంటే, నీ అశాంతి కారణం నీ ఇంట్లో వ్యక్తులు కాదు అయ్యా, నీ అహంభావనే కారణం. బాహ్యంగా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు అహంకారం నుంచి కనుక విడుదల పొందకపోతే మీకు శాంతి కలగదు. అంతే ఇంట్లో కానీ సమాజంలో కానీ చాలా చిక్కుడికి చాలా అలదరికి మానవుడి యొక్క అహంకారమే కారణం. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, ఏమనంటే భవిష్యత్తు కాలం గురించి ఏదైనా చెప్పండి అని. మనకు వర్తమాన కాలం గురించే తెలియదు, ఇంకా భవిష్యత్తు కాలం గురించి ఎందుకు అన్నారు ఆయన. ఈ భవిష్యత్తు గొడవలు ఎందుకే, వర్తమాన కాలం గురించి ముందు వర్తమాన కాలాన్ని అర్థం చేసుకో. వర్తమాన కాలం అంతా అర్థం చేసుకుంటే భవిష్యత్తు కాలం దాని అంతర్గతి తెలుస్తుంది. నీకు వర్తమాన కాలం గురించే తెలియనప్పుడు భవిష్యత్తు కాలం గొడవ నీకెందుకు? అంటే వర్తమాన కాలంలో నువ్వు ప్రాపర్గా జీవించు, భవిష్యత్తు కాలం దాని జాగ్రత్త తీసుకుంటుంది. నువ్వు వర్తమాన కాలంలో జాగ్రత్తగా జీవించవనకు, సరళంగా సహజంగా నార్మల్గా న్యాచురల్గా నువ్వు జీవించవనకు, భవిష్యత్తు కాలం గురించి ఆలోచించిన ప్రయోజనం లేదు. నువ్వు వర్తమాన కాలంలో చక్కగా జీవిస్తే భవిష్యత్తు కాలం కూడా బాగానే ఉంటుంది, దాని జాగ్రత్త తీసుకుంటుంది. ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నువ్వు వర్తమాన కాలంలో చక్కగా జీవిస్తేనే ఏ కాలానికి ఆ కాలం, భూతకాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలమే, భవిష్యత్తు కాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలం అవుతుంది. టేక్ కేర్ ది ప్రజెంట్. నువ్వు వర్తమాన కాలంలో చక్కగా జీవిస్తే భవిష్యత్తు కాలం దాని అంతర జాగ్రత్త తీసుకుంటుంది. నువ్వు వర్తమాన కాలాన్ని వదిలేసి భవిష్యత్తు కాలంలో గాలిమేళ్ళ కట్టకు, అది డే డ్రీమింగ్ అవుతుంది. అనవసరం నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు. అంచేది ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. రేపుకి రూపు లేదు. మీరు ఈ రోజు నేను చేసే పని మీరు చక్కగా చేసుకోండి. మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీకు అర్థమవుతుంది, నిద్ర విషయంలో కూడా తగుమాత్రంగా ఉండాలి, ఆహారంలో తగుమాత్రంగా ఉండాలి, మాటల్లో తగుమాత్రంగా ఉండి అన్ని సాధనకు ఉపయోగపడతాయి. అంటే కబుర్ల వల్ల కాకరకాయల వల్ల నీకు జ్ఞానం కలగదు, సాధన చేస్తే నీకు జ్ఞానం కలుగుతుంది, ఒట్టి మాటల వల్ల నీకు కలగదు. కొంతమంది అకారణంగా కంగారు పడుతూ ఉంటారు, భవిష్యత్తులో అలాగేం జరుగుతుందేమో, ఇదేం జరుగుతుందేమో అని. భగవంతుడి పట్ల భక్తి ఉంటే, భగవంతుడి పట్ల కనుక ప్రేమ ఉంటే, నీవు ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని ఏ భయం వల్ల అనుకుంటున్నావో అది అలా జరగకుండా ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అంటే ఊరికే భయపడటం మానేసి నువ్వు భయాన్ని పక్కన పెట్టి ఈశ్వరుని ప్రేమించడం నేర్చుకోవయ్యా. ఈశ్వరుని ప్రేమిస్తే నీకు శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. భయపడతా అంటే భయం వల్ల నీకు దుఃఖం వస్తుంది. దుఃఖ కారణాలను ఎప్పుడైతే నీ విడిచిపెట్టలేవు అప్పుడు నీకు ఇవన్నీ కూడా నీ పునర్జన్మలకు కారణమవుతాయి. ఆత్మని వెతికేది ఎవరో కనుక్కో, ఆత్మను కనుక్కుంటావు. అంటే ఈ మనస్సు నశిస్తే, అహంభావన నశిస్తే ఆత్మ తెలుస్తుంది. భగవంతుడు నీకు కావాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలోన్, నీకు దేవుడే కనుక కావాలనుకుంటే, దేవుడు ఏ అజ్ఞానాన్ని తొలగించుకోమని చెబుతున్నాడో, ఏ అహంభావాన్ని తొలగించుకోమని చెబుతున్నాడో, అది నీకు ఇష్టం లేకపోయినా దాన్ని తొలగించగలిగితే మీరు అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. అంటే మనకి అహంభావన తొలగించుకోవడానికి మనకి ఎవరికి ఇష్టం లేదు, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనకి ఎవరికి ఇష్టం లేదు. ఇంక దానివల్ల వచ్చే అరిష్టాలు, దానివల్ల వచ్చే టెన్షన్స్ మనకి తెలియటం లేదు. ఈ అజ్ఞానం ఎన్ని పునర్జన్మలు తీసుకొస్తుందో మనకి తెలియటం లేదు. భవిష్యత్తులో ఎంత దుఃఖాన్ని, ఎంత సారు అనేది మనకు స్టోర్ చేస్తుందో మనకు తెలియటం లేదు. అంచేత అజ్ఞానాన్ని తొలగించుకోమని భగవంతుడు చెబుతున్నాడు. భగవజ్ఞానం అంటే నీకు ఇష్టంగానే ఉంది, నీ అహంభావం నీకు ఇష్టం, నీ అజ్ఞానం నీకు ఇష్టం. నీకు ఇష్టమైనప్పుడు భగవంతుడు దాన్ని తొలగించుకోమని చెబుతున్నాడు కాబట్టి మనం ఏం సందేహం లేకుండా, డౌట్ లేకుండా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి, మోక్షం నేను వరిస్తుంది. అంటే నీకు అర్థమవుతుంది, అంటే మందు చేదుగా ఉన్నప్పటికీ మనకు ఆరోగ్యం కలుగుతుందంటే ఆ చేదు మందు మనం మింగుతున్నాం. తాత్కాలికంగా చేదుగా ఉండొచ్చు, లోపల మనకు ఆరోగ్యం కలుగుతుందని డాక్టర్ గారికి చెప్పినప్పుడు ఆ మందుని మింగుతున్నాం. అదేవిధంగా నీ అహంభావం అంటే నీకు ఎంత తీయగా ఉన్నప్పటికీ, ప్రతి వాడికి నీకు బంగారం ఎంత ఇష్టమో మీ అహంకారం అంటే నీకు అంత ఇష్టంగా ఉంటుంది. నీ చేతిలో ఉన్న బంగారాన్ని ఇసిరేయమంటే ఎవరైనా ఇసిరేస్తారా? ఇసిరేయరు. అది నీకు నీ అహంకారం నీకు బంగారం కింద కనిపిస్తుంది, కానీ దాన్ని తొలగించుకోమని భగవంతుడు చెప్పినా, గురువు చెప్పినా, శాస్త్రం చెప్పినా మీరు వినరు. ఇంకేది నీకు చాలా స్వీట్గా అనిపిస్తుంది, కానీ భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి దాన్ని తొలగించాలి మీరు. అంటే భగవంతుడు చెప్పినట్టుగా ఎవడైతే నడుచుకుంటున్నాడో వాడు తప్పనిసరిగా వాడికి జ్ఞానం కలుగుతుంది. శిరస్సులో ఉన్న మనస్సు హృదయంలో గడిపోతే నిద్ర పడుతుంది, హృదయంలో ఉన్న మనస్సు శిరస్సులోకి వచ్చినప్పుడు మెలకు వస్తుంది. ఆ మెడకు వచ్చినప్పుడు ముందు ఏమొస్తుందంటే నేను డాక్టర్ని ఇంజనీర్ని వ్యవసాయదారుని అనుకోవడం, ముందు నేను అనే తలంపు వస్తుంది. ఏమొస్తుంది ముందు? ఆ నేను అనే తలంపు వస్తుంది. ఆ నేననే తలంపు మొదటి తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలంటే ఆ నేను అనే మొదటి తలంపునే అహంకారము అంటారు. అది ఆ నేననే మొదటి తలంపునే అహంకారము అంటారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. మంచి వాళ్ళకి నేననే మొదటి తలంపు ఉంటుంది, చెడ్డవాళ్ళకి నేననే మొదటి తలంపు ఉంటుంది. ఆ నేననే మొదటి తలంపుకి ఇతర తలంపులు ఉంటాయి. ఇవన్నీ మనస్సుకే పరిమితం. ఈ చెడు తలంపులు మంచి తలంపులు కూడా మనస్సుకే పరిమితం. ముందు ఈ నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. ఆ తలంపులు ఎవరికి వస్తాయంటే నేననే మొదటి తలంపుకి వస్తాయి. నాకు కోపం వచ్చినది అని నేను అంటాను, నాకంటే దేహానికి రాలేదు అది. ఆ నేననే మొదటి తలంపుకి ఇంకో తలంపు వచ్చింది, కోపం అనే తలంపు వచ్చింది. అంచేత ఇది ఎవరికి వచ్చింది? మీకు చిరాకు వచ్చినా, లేదా కోపం వచ్చినా, లేకపోతే ద్వేషం వచ్చినా, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? నేనుకు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? ఈ నేనుకు వస్తున్నాయి. ఈ నేను ఎవరు? ఎవరైతే నాలో నేనుగా వ్యక్తమవుతుందో ఈ నేను ఎవరు అని మీరు ప్రశ్నించుకోవాలి. అంటే నేను ఎవడననే ప్రశ్న మనస్సు యొక్క నిగ్రహాన్ని సాధించి పెడుతుంది. అంటే మనస్సు భగవంతుడి వైపు మలటానికి, భగవంతుడి వైపు ప్రయాణం చేయడానికి నేను ఎవడనే ప్రశ్న ఉపయోగపడుతుంది. నేను వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు, వాడు వచ్చాడు. ఫస్ట్ పెర్షన్ లేకపోతే సెకండ్ పెర్షన్ లేదు, థర్డ్ పెర్షన్ లేదు. ఈ నేననే తలంపు వచ్చిన తర్వాతే శరీరం వచ్చింది. నేననే తలంపు వచ్చిన తర్వాత లోకం వచ్చింది. నేననే తలంపు వచ్చిన తర్వాత దేహముడే వచ్చాడు. నీకు అర్థమవుతుంది? ఈ నేననే తలంపు లేనప్పుడు దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు. నీ స్వర్గలోకాలు, నీ నరకలోకాలు, నీ పూర్వజన్మలు, నీ పునర్జన్మలు, ఇవన్నీ పుణ్యాలు, నీ పాపాలు, నీ యజ్ఞాలు, నీ యాగాలు, నీ దానాలు, నీ ధర్మాలు, ఈ నేననే మొదటి తలంపు, ఈ నేననే తలంపు, ఈ ఒంటి స్తంభం మేడ మీద ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది. నీకు ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏ మనస్సు అయితే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఆ మనస్సు నీకు దేహం ఉండగానే ఆ జీవుడు హృదయంలోకి వెళ్ళాలి, ఆ జీవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నీకు అర్థమవుతుంది? ఆ జీవుడు దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాడంటే జీవుడుకున్న అజ్ఞానం నశిస్తే వాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు. నువ్వే జీవుడువు, నువ్వే దేవుడువు. నీకు అజ్ఞానం ఉంటే నువ్వు జీవుడువు, నీకు అజ్ఞానం పోతే నువ్వే దేవుడు. రెండు నువ్వే, దేవుడు నువ్వే, జీవుడు నువ్వే. నువ్వే దేవుడు అంటే దేవుడు ఏ సుఖాన్ని పొందుతున్నాడో, దేవుడు ఏ శాంతిని పొందుతున్నాడో, నువ్వు ఎప్పుడైతే నీకు జీవలక్షణాలు పోయినాయో ఆ సుఖము ఆ శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతాయి. ఈ దేహం ఉండగానే ఈ దేహం లోపల ఉన్న మనస్సులోంచి ఆ వికారంలోంచి మీరు కనుక విడుదల పొందితే అప్పుడు ఈ జీవుడు ప్రయాణం చేయటం ఆగిపోతుంది. అంటే సర్వసాధారణంగా ఎవరికైతే జీవలక్షణాలు ఉన్నాయో వాడి శరీరం చచ్చిపోయిన తర్వాత వాడు ప్రయాణం చేస్తాడు. ఆ జీవుడు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, నరకలోకానికి వెళ్ళొచ్చు, మళ్ళీ పాలకులు రావచ్చు, మళ్ళీ ఈ భూమి మీద ఎక్కడ పుట్టొచ్చు. ఈ భూమి ఎలా శాశ్వతంగా ఉంటుంది? కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి, పాత శరీరాలు పోతూ ఉంటాయి. కానీ భూమి ఎప్పుడు ఇలాగా ఉంటుంది? శరీరాలు జీవులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. సినిమాలో ఉన్న తెర ఒకటే, ఆ తెర అలాగే ఉంటుంది. కొత్త బొమ్మలు వస్తూ ఉంటాయి, పాత బొమ్మలు పోతూ ఉంటాయి, ఆ తెర అలాగే ఉంటుంది. అదే భూమి ఎప్పుడూ ఉంటుంది, కొత్త శరీరాలు వచ్చి కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి, పాత శరీరాలు పోతూ ఉంటాయి. ఇంతకీ ఇతరుల విషయం అటుంచు, ఇతరుల విషయం అటుంచు. ఈ లోకములో నువ్వు ఉండగానే, ఈ దేహంలో నువ్వు ఉండగానే నీ జీవలక్షణాలను కనుక, నీ ప్రకృతి లక్షణాలని, నీ జీవలక్షణాలను కనుక నువ్వు కాల్చి బూడి చేసుకుంటే నీకు ప్రయాణాలు ఉండదు, ఇంకా నీకు గోయింగ్ ఉండదు. నీకు గోయింగ్ లేనప్పుడు కమింగ్ కూడా ఉండదు. ఈ గోయింగ్ కమింగ్ అనేది ఒక జీవుడికే పరిమితం. అంటే ఎవడైతే శరీరం మరణించిన తర్వాత ప్రయాణాలు మొదలు పెడతాడో, ఆ ప్రయాణాలు చేసేవాడిని నువ్వు హృదయాకారం కనుక చేస్తే, వాణ్ణి ఆత్మనిష్టతోటి, ఆ జీవలక్షణం నువ్వు ఆత్మనిష్టతోటి, హృదయ నిష్టతోటి, దైవ నిష్టతోటి కనుక జీవలక్షణాలు నువ్వు పోగొట్టుకుంటే, మరణించిన తర్వాత దేహం నశించిన తర్వాత ఆ ప్రయాణం చేసే జీవుడు ఆగిపోతాడు. జీవలక్షణాలు ఉంటే జీవుడు ప్రయాణం చేస్తాడు, జీవలక్షణాలు లేకపోతే జీవుడు ప్రయాణం చేయడు. ఆ జీవుడు హృదయాకారం చెందుతాడు, ఆత్మాకారం చెందుతాడు, అంతటా నిండి ఉంటాడు. అంతటా నిండి ఉండేది ఆత్మ, అంతటా నిండి ఉండేది చైతన్యం, అంతటా నిండి ఉండేది బ్రహ్మము. ప్రయాణాలు చేసేవాడు, వెళ్ళేవాడు, వచ్చేవాడు జీవుడు. మీరెవరో మీరు తెలిస్తే అది సుజ్ఞానం. మీరెవరో మీకు తెలియకపోతే మీరు ఎంత జ్ఞానాన్ని ఎక్వైరీ చేసినా అజ్ఞానం.
మీరెవరో మీరు తెలియదు అనుకోండి.
ఈ పాలకొల్లి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ పాలకొల్లి ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, ఈ పాలకొల్లికి సంబంధించిన హిస్టరీ మీరు తెలుసుకోవచ్చు. మీకు అదంతా వ్యవహారిక జ్ఞానమే, అదంతా వ్యవహారిక జ్ఞానమే. కానీ సుజ్ఞానాన్ని సంపాదించండి. ఏంటది సుజ్ఞానాన్ని సంపాదించండి? ఈ పాలకొల్లి విషయ సేకరణ సంపాదించడం వల్ల దానివల్ల మీకేం పొట్టెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఇక మీరు గుమస్తా ఉద్యోగం చేస్తే అది కాదు ఇక్కడ సుజ్ఞానం అంటే. మీ స్వరూప జ్ఞానమే సుజ్ఞానం. మీ స్వరూప జ్ఞానమే నువ్వెవరో నువ్వు తెలుసుకోవటమే సుజ్ఞానం. నువ్వెవరో నీకు తెలియకపోతే అజ్ఞానమే. నువ్వు ఎంతటి వాడైనా సరే నీకు ఎకనమిక్ స్టేటస్ ఉన్నా, సోషల్ స్టేటస్ ఉన్నా, నీకు ఏ రకమైన స్టేటస్, భౌతికంగా ఎటువంటి స్టేటస్లో ఉన్నప్పటికీ నువ్వెవడో నీకు తెలుస్తుంది సుజ్ఞానం. నువ్వెవడో నీకు తెలియకపోతే అజ్ఞానం. భౌతికంగా నువ్వు ఎటువంటి అంతస్తులో ఉన్నప్పటికీ నువ్వెవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, అదే సుజ్ఞానం. నువ్వెవడో నీకు తెలియదు అనుకో, భౌతికంగా నీకు ఎన్నో సంపద ఉండొచ్చు, ఎన్నో పదవులు ఉండొచ్చు, నీకు భౌతికంగా ఎంతో డబ్బు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వీటిని ఏమన్నారంటే నిప్పులో పెట్టిన కట్టెలు లాంటివి అన్నారు. నిప్పులో కట్టెలు పెడితే ఎన్ని కట్టెలైనా భస్మం అయిపోతాయి. అదేంటే ఆత్మజ్ఞానం లేకపోతే, ఆత్మజ్ఞాన శాంతి కనుక నీకు లేకపోతే భౌతిక సంపదలు ఎన్ని ఉన్నప్పటికీ ఏనాటికైనా నిప్పులో పెట్టిన కట్టెలకు ఏదైతే గతి పడుతుందో, ఆత్మజ్ఞానం లేని భౌతిక సంపదలకు కూడా అటువంటి గతి పడుతుంది. అంటే భౌతిక సంపద ఉండకూడదని కాదు, నీ దేహం కంఫర్ట్లో ఉంచడానికి భౌతిక సంపద ఉపయోగపడుతుంది. అంతేకాని నీ ఆత్మజ్ఞానానికి భౌతిక సంపద ఏమీ నీకు ఉపయోగపడదు. భౌతిక సంపద కూడా అవసరమే. అంటే నీ దేహాన్ని కంఫర్ట్లో, భౌతికమైన సంపదలు నీ దేహాన్ని కంఫర్ట్లో ఉంచుతాయి, కానీ ఆత్మజ్ఞానం, మరి ఆత్మజ్ఞానం లేకపోతే నీకు శాంతి కలగదు. ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, భగవంతుడికి సైన్స్ ఒక తేడా ఉంది. భగవంతుడికి మనల్ని అనుగ్రహించే శక్తి ఉంది, గురువుకి మనల్ని అనుగ్రహించే శక్తి ఉంది. గురువు వల్ల, భగవంతుడి వల్ల మనకి శాంతి కలుగుతుంది. గురువుని ధ్యానం చేయటం వల్ల, భగవంతుని ధ్యానం చేయటం వల్ల మనకు శాంతి కలుగుతుంది. సైన్స్ వల్ల శాంతి కలగదు, సైన్స్ వల్ల కంఫర్ట్ వస్తుంది. నీకు అర్థమవుతుంది? భగవంతుని ధ్యానం చేయటం వల్ల మనసుకు కంట్రోల్ వస్తుంది. కంట్రోల్ వేరు, కంఫర్ట్ వేరు. దేవుణ్ణి ధ్యానం చేయటం వల్ల, దేవుణ్ణి పూజించటం వల్ల, దేవుడి యొక్క నామాన్ని స్మరించడం వల్ల నీ మైండ్కి కంట్రోల్ వస్తుంది. కానీ సైన్స్ నీ మైండ్ కంట్రోల్ తీసుకురాలేదు. అంటే ధ్యానం ఏం చేస్తుందంటే నీ మైండ్ కంట్రోల్ తీసుకొస్తుంది, మెడిటేషన్ నీ మైండ్ కంట్రోల్ తీసుకొస్తుంది, సైన్స్ నీ బాడీకి కంఫర్ట్ తీసుకొస్తుంది. సైన్స్ అవసరమే, మైండ్ మెడిటేషన్ కూడా అవసరమే, జపం కూడా అవసరమే, ఈ పూజ కూడా అవసరమే. అయితే సైన్స్ ఎంత నిజం అంటే నీ బాడీ ఎంత నిజమో సైన్స్ కూడా అంతే నిజం. అది పారమార్థిక సత్యం మట్టు కాదు, పారమార్థిక సత్యం మట్టు కాదు. సోదర మహాశైలరా, చివరిసారిగా ఒక మాట చెబుతున్నాను, ఈ మాట మీరు గుండెలో దాచుకోండి. సైన్స్ అవసరమే మానవుడికి, కానీ మానవుణ్ణి అనుగ్రహించే శక్తి సైన్స్కి లేదు. అనుగ్రహించే శక్తి ఒక జ్ఞానికి మాత్రమే ఉంది. సృష్టికి ఆధారంగా ఉన్న బ్రహ్మమును, సృష్టికి ఆధారంగా ఉన్న చైతన్యాన్ని ఎవడైతే తానుగా తెలుసుకున్నాడో వాడు మాత్రమే మానవ జాతిని అనుగ్రహించగలడు, సమాజం యొక్క చైతన్య స్థాయిని పెంచగలడు, మా లోకాన్నంతా కూడా శాంతితోటి తడపగలడు.